नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। గోవింద గోవింద గోవింద। నరకాసురుణ్ణి చంపి వాడి చెరలో ఉన్న 16,000 మంది రాజకన్యల్ని పెళ్లి చేసుకున్నాడు అనగానే పరీక్షిత్ గారికి అనుమానం వచ్చింది। ధరకుం ప్రియనందనుడగు నరకుని హరి ఏల చంపె నరకాసురుడా వరకుంతల చామీకరలాలలుగు వారి నేలక్క అరియబెట్టెన్ అన్నాడే। నరకాసురుడు భూదేవి పుత్రుడు, స్వయంగా విష్ణువు కొడుకు, విష్ణువుకి భూదేవికి పుట్టిన నరకాసురుడు ఎందుకని ఆడవాళ్ళని ఏడిపించాడు, కృష్ణుడు ఎలా చంపాడు, ఆ చెరసాలలో నుంచి 16,000 మందిని 16,000 కన్యాముడులను ఎలా బయటికి తీసుకొచ్చాడు, ఆ పెళ్ళి ఏమిటి, ఆ కథ ఏమిటి, కమామిషి ఏమిటి అని అడిగాట। అప్పుడు సుకుడు ఇలా చెప్పాడు, పూర్వం ఒకప్పుడు భూదేవి యోగ నిద్రలో నుంచి కృష్ణుడు లేచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళింది। భగవంతుడు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ప్రళయకాలంలో యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు, అలాగే విష్ణుమూర్తి కూడా గాఢంగా నిద్రపోయాడు। నిద్ర పూర్తయిన తర్వాత భూదేవి ఆయనకి సేవ చేసింది, సేవ చేశాక విష్ణువు మెచ్చుకున్నాడు, నీకేం కావాలంటే నీ వల్ల నాకు 2 కొడుకులు కావాలన్నది, ఇప్పుడే నిద్రలోంచి లేచాను, అందువల్ల నా శరీరంలో తమోగుణం ఉన్నది, ఈ తమోగుణ సమయంలో నువ్వు నన్ను కొడుకులను అడిగితే పుట్టేవాళ్ళు ప్రమాదకారులు అవుతారంటే ఏమైనా నాకు కొడుకులు కావలసిందే అందుట, ఆయన తథాస్తు అన్నాడు। నారాయణ కటాక్షం వల్ల భూదేవి గర్భం ధరించి 2 పిల్లల్ని కన్నది, అందులో ఒకడు పుట్టి పుట్టగానే కృష్ణుడికి దండం పెట్టి నేను భూలోకంలో ఉండలేను, నన్ను ఏదైనా ఒక లోకం కింద మార్చేయి, ఆ లోకంలో దుష్ట శిక్షణ చేస్తానన్నట్ట, అయితే నేను నరకలోకం అనే పేరుతో లోకంగా మారుస్తున్నాను, నిన్ను యమధర్మరాజు పరిపాలిస్తాడు, పాపాత్ములైనటువంటి వాళ్ళని శిక్షించు అని ఒక కొడుకుని వాడికి నరకుడనే పేరు నరక లోకంగా మార్చేశాడు। ఆయనే ఇప్పుడు ప్రస్తుతం నరకలోకం, యమలోకం, యముడు దానికి పరిపాలకుడు, ఆ విష్ణుపుత్రుడు లోకరూపంలో ఉండి కుంభీపాకం వంటి నరకకుండాలను ఏర్పాటు చేసుకుని ఎవడైనా పిచ్చి పనులు చేస్తే వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టాడనమాట। ఆ లోకానికి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే దానికి ఒకటే మార్గం, బయటికి వెళ్ళి 10 సార్లు నన్ను తిట్టండి, ఇంక వేరే అక్కర్లా, హాయిగా అక్కడికి వెళ్ళి కుంభీపాకంలో పుడుకులు వేగినట్టుగా, మైసూర్ బజ్జీ మిరపకాయ బజ్జీ వేగినట్టుగా వేగిపోవచ్చు। ఇక 2వ కొడుకు వాడే నరకాసురుడు, వీడు నల్లని చింతపండు ఆకారంలో ఉండేవాట, తమోగుణ ప్రధానుడై పుట్టాడు। వాడు పుట్టగానే భూదేవికి అనుమానం వచ్చింది, ఒకడేమో లోకం అయిపోయాడు, ఈ 2వ వాడు మాలోకం అవుతాడేమో, వీడేం చేస్తాడో అనుకుని స్వామి నాకు వైష్ణవస్త్రాన్ని ప్రసాదించు అంది। ఆ వైష్ణవస్త్రాన్ని విష్ణువు ఇచ్చాడు, ఆ అస్త్రం నరకాసురుడికి ఇచ్చింది, ఆ అస్త్రం ఉన్నంత వరకు వాడిని ఎవరో చంపలేరు, ఆ అస్త్రం అతి భయంకరమైనది, దాన్ని విష్ణువు తప్ప మరొకడెవడో భరించలేడు। ఆ అస్త్రాన్ని పుచ్చుకొని వాడిని తీసుకొచ్చి ప్రాగ్జ్యోతిషపురానికి అధిపతిని చేసింది। ప్రాగ్జ్యోతిషపురం అంటే అస్సాంలో గౌహతి అనమాట, గౌహతిని ప్రస్తుతం ప్రాగ్జ్యోతిషపురం అండలేదు కానీ ఒకప్పుడు ప్రాగ్జ్యోతిషపురం అనేవారు, అక్కడికి కామధేను వచ్చి తన కాలుతో తన్ను తన్నిందిట ఆ ప్రాంతాన్ని, అందుకని గోహతి, ఆవు యొక్క దెబ్బ తగిలిన ప్రాంతం కనుక గోహతి, అదే గౌహతి అనమాట, అది కొండలు గుట్టలతో సమముగా లేకుండా ఉంది, అసమ దేశం కనుక అసమ దేశమే ఇప్పుడు అస్సామీ లాంగ్వేజ్లో అస్సాం అన్నారు, అసలు పేరు అసమ దేశం లేక కామరూపదేశం, అనేకములైన రూపములు ధరిస్తుంది కనుక కామరూపదేశం లేక అసమ దేశం అన్నారు, ఈ గోహతియే గౌహతి అయ్యింది, అది ప్రాగ్జ్యోతిషపురం, ప్రాక్ అంటే తూర్పు దిక్కు వైపున ఉన్న జ్యోతిషపురం అన్నమాట। నరకాసురుడు అక్కడ పరిపాలకుడు అయ్యాడు। అప్పుడు భూదేవి అంది, ఒరే నేను చెప్పిన ఒక పని చేయరా, ఈ పని చేస్తే నీకు మృత్యు ఉండదు అన్నది, ఏమిటమ్మా అన్నాడు, నువ్వు విష్ణువుకి నాకు పుట్టినవాడివి, తమోగుణంతో పుట్టావు, అందుకే నీలో క్రూరత్వం ఉన్నది, ఏదో ఒక సమయంలో విష్ణువు నిన్ను చంపేస్తాడన్న భయం, మీ నాన్నగారికి జాలి తక్కువ, మీ తండ్రి గారికి ధర్మం తప్ప అధర్మం సహించడం అలవాటు లేదు, అందువల్లే నువ్వు బతకడానికి నేను చెప్పిన పని చెయ్యి, నవగ్రహాలకి లింగ రూపంలో ఆలయం కట్టు, ఈ నవగ్రహాలను పూజించకుండా యుద్ధానికి వెళ్లకు, యుద్ధానికి వెళ్ళావంటే ముందు ఈ నవగ్రహాలని పూజించు అని చెప్పగా తల్లి మాట విన్నాడు. నవగ్రహాలని ప్రార్థించాడు. ఆ నవగ్రహాలు వచ్చారు. మీరు లింగరూపంలో నా చేతిలోకి రెండనగానే సూర్యుడు ఒక లింగరూపంలోను, అలాగే చంద్రుడు ఒక లింగరూపంలోను, కుదుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతు లింగరూపంలో ఆయన దగ్గరకు వచ్చారు. ఈ లింగాలని బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఒక చక్కని కొండ మీద ప్రతిష్ఠించాడు. తూర్పు దిక్కున నవగ్రహాలు జ్యోతిషానికి ప్రధానమైన వాటిని ప్రతిష్ఠించటం వల్ల దాన్ని పరాగ్ జ్యోతిషపురం అన్నారు. వాడు ఎవరైనా శత్రువులు యుద్ధానికి వస్తే ఈ నవగ్రహాలని పూజించి అప్పుడు శత్రువుల మీదకి వెళ్ళేవాడు. అలా వెళ్ళినంతకాలం వాడికి అపజయం లేకుండా పోయింది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో వాడికి తిరుగు లేకుండా పోయింది. కానీ వాడిని జయించిన వాడు ఒక్కడే ఒక్కడున్నాడు ద్వాపర యుగంలో, ఒక్క పాండురాజు. పాండురాజు కూడా నవగ్రహాలను పూజించడం వల్ల ఈ ప్రభావం ఆయన మీద పడలేదు. కాబట్టి ఆ ఇద్దరు మిత్రులు అయ్యారట. ఈ నరకాసురుడికి భగదత్తుడు అని కొడుకున్నాడు. వాడు కూడా పాండురాజుతో స్నేహం చేసుకున్నవాడే. పాండురాజు గారి కంటే కొంచెం పెద్దవాడు నిజానికి, అయినా పాండురాజుతో స్నేహం చేసుకున్నాడు. ఈ దుర్మార్గుడు పరమసుందరీమణులైన 16,000 మంది రాజకన్యల్ని చెరపట్టాడు. వాళ్ళందరినీ చెరసాల్లో పెట్టి నిర్బంధించి అత్యాచారాలు తెగజేశాడు. వాడు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేశాడు. వాడు పాప వాళ్ళంతా చెరలో నలిగిపోయి ఏడ్చేవారు. స్త్రీలని చెరపట్టాడు. కృతయుగంలో ఒకనాడు వాడు వరుణుడి మీదకి దండయాత్రకి వెళ్ళాడు. వరుణుడి దగ్గర ఒక గొడుగు ఉంది. ఆ గొడుగుని లాక్కుపోయాడు. ఆ గొడుగు పోతే వరుణుడు చచ్చిన వాడితో సమానుడు అని బ్రహ్మ వరం ఇచ్చాట. అందుకని నీ గొడుగు పట్టుకుపోతున్నాను, ఈ రోజు నుంచి నువ్వు జీవచ్ఛవం అని వరుణుని యొక్క గొడుగు పట్టుకుపోయాడు. వరుణఛత్రం పట్టుకుపోయాడు. అదితికి కుండలాలు ఉండేవి. ఈ కుండలాలు ఉన్నంత వరకు ఆవిడ సౌభాగ్యవతి కింద లెక్కట. అందుకని దేవమాత మీద కసితో ఆ కుండలాలను చీల్చి పట్టుకుపోయాడు. అంటే చెవులుకున్నటువంటి కన్నాలు కూడా దిగిపోయాయి అన్నమాట. పోనీ అడిగి పట్టుకెళ్ళచ్చు కదా, కాదు, ఆ చెవి పోగులు తెంపి పట్టుకుపోయాడు. అదితి కుండలాలు, వరుణుడి ఛత్రం పట్టుకుపోయాడు. యమధర్మరాజు గారి దగ్గర ఒక అందమైన దండం ఉండేది, యమదండం లాంటి ఒక దండం. ఆ దండం పట్టుకుపోయాడు. కుబేరుడి దగ్గర ఒక నిధి ఉన్నది, ఆ నిధిని పట్టుకుపోయాడు. కచ్చప్పం అనే ఒక నిధిని పట్టుకుపోయాడు. ఇలా ఒక్కో చోట ఒకటి పట్టుకుపోయాడు వాడు. ఈ యాతనలు తట్టుకోలేకపోయారు దేవతలు. ఒకరోజున ఇంద్రుడు అదితిని వెంట పెట్టుకుని ద్వారకా నగరానికి వచ్చాడు. కృష్ణ, వాసుదేవ అని ప్రార్థించి తన కిరీటం కృష్ణుడి తల మీద పెట్టి నమస్కరించాడండి. అది కృష్ణుడి యొక్క శక్తి అంటే. పరమాత్మని గ్రహించిన ఇంద్రుడు కిరీటం ఆయన తల మీద పెట్టి నమస్కరించాడు. దేవమాత అదితిని చూపించాడు. కృష్ణ, వామనావతారంలో ఈవిడ నీకు తల్లి, నేను నీకు అన్నయ్యని. కాలం కలిసి రాక మేము ఇలా ఇబ్బందులు పాలైపోతున్నాం. ఈ నరకాసురుడు దేవతల్ని పీల్చి పిప్పి చేశాడు. ఆఖరికి దుర్వాసుని కూడా బంధించాడు. అందరినీ బాధ పెడుతున్నాడు వీడు. వాడు వీడు అనే తేడా లేకుండా సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాదులందరూ వీడి చేతిలో అవమానాలు పాలైపోయారు. నువ్వు కాస్త నీ కొడుకనే పక్షపాతం విడిచి వాణ్ణి సంహరించి స్త్రీలను రక్షించు, ధర్మ సంస్థాపన చెయ్యి, అతిథికి తిరిగి కుండలములు ఇచ్చేయి అని ప్రార్థిస్తే తప్పక ఇచ్చేస్తానన్నట్ట. వెంటనే ఆయన ఇంద్రుడికి అభయం ఇచ్చి గరుడ రమ్మని పిలిచాడు. గరుత్మంతుడు రెక్కలు అలార్చుకుంటూ అక్కడికి వచ్చాడు. గరుత్మంతుడు ఒక్కసారి రెక్కలు అలా అలా అల్లారిస్తే అందులో నుంచి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం ధ్వనిస్తుంది. అందుకే ఆయనకి సుపర్ణుడు, మంచి రెక్కలు కలిగిన వాడని పేరు వచ్చింది. మంచి రెక్కలు చాలామందికి ఉండొచ్చు, కానీ ఒక్క గరుడు రెక్కల నుంచి మాత్రమే నారాయణ శబ్దం వస్తుందన్నమాట. అలా గరుత్మంతుడు రాగానే గరుడ వాహనం ఎక్కి బయలుదేరే లోపు నారదుడు వెళ్ళాడు నరకాసుడి దగ్గరికి. నరక, నీకు కొంచెం ప్రమాదం ముంచుకొస్తున్నది అన్నట్టు. నాకు ప్రమాదం ఏమిటన్నాడు వాడు. కృష్ణుడు ప్రస్తుతం భూలోకంలో నేనే విష్ణువుని అంటున్నాడు. ఆయన నీ మీదకి దండయాత్రకి రాబోతున్నాడు. గరుడ వాహనాన్ని కూడా వైకుంఠం నుంచి పిలిపించాడనగానే ఎవడు పడితే వాడు విష్ణువా, విష్ణు అంటే వైకుంఠంలో ఉంటాడు. ఈ కృష్ణుడు అనేవాడు ఎవడో చేతిలో చక్రం పట్టుకున్నంత మాత్రం చేత విష్ణు అవుతావా అని తిరస్కరించేట మూర్ఖుడు అని నారదా ఇవన్నీ పక్కన పెట్టు, నన్ను ప్రశంసించు అన్నాడు. చాలా బాగా గర్గ సంహితలో రాశారు, ఇక్కడ భాగవతంలో రాయలేదు. కానీ నారదుడు అంతటి వాడు నీకు ప్రమాదం వస్తుందని చెప్పడానికి వస్తే అవన్నీ పక్కన తీసి నన్ను పొగడబోయి అన్నట్ట. ఈయన మర్చిపోయి ఓం నమో నారాయణ అన్నాడు. ఏ నారాయణ అంటావు నన్ను నరకాయనం అంటే, ఓం నరకాయనం అంటే అంటే అప్పుడు నరకాసురుణ్ణి చాలా అద్భుతంగా స్తోత్రం చేశాడు. సమస్త లోకాలకి అధిపతి అయిన పరమాత్మకి నమస్కారం. నిజానికి అందులో నరకాసురుడు పేరు ఉండదు, ఇదో టెక్నిక్ అనమాట, ఎక్కడ పేరుండదు. ఇలాంటి పాటలు రాయాలంటే ఆరుద్ర గారు చాలా బాగా రాశారండి. చెంచులక్ష్మిలో హిరణ్యకశిపుడు ప్రార్థించమంటాడు. ప్రార్థించమంటే అసలు ఎక్కడ పేరు ఎత్తకుండా ఏడేడు లోకాల ఏలిక, ఏడేడు లోకాల ఏలిక, నీపైన పాడగా చాలదొక నాలిక, నీవు తలచిన చాలు మేరువే అణువు, నీ చేతిలో కలదు అందరి పరువు, మహిమన్న నీదేనులే, ఏమైన దైవమన నీవేనులే. ఇది నిజానికి విష్ణువుని పొగిడాడు. కానీ హిరణ్యకశిపుడు ఎదురుకుండా ఏడేడు లోకాలు ఏలిక అనుకుని ఆహాహా నేనే ఏలిక అనుకున్నాడు, పిచ్చినారికి ఇలా బయటెట్టి. కాబట్టి అలా పొగడకుండా పొగడ్డం, భగవంతుడిని పొగడ్డం అనమాట. అలాగే ఆయన కూడా నారదుడు కూడా ఎప్పుడు ప్రశంసించి ఇలాగే చేస్తాడనమాట. నరకాసుని అలాగే అన్నాడనమాట. అదితి కుండలముల దోచుకునే వీరము అని ఆ నరకాసురుడి మీద ఒక పాట దీపావళిలో రాశారులేండి. అదితి కుండలాలు దొంగిలించావు, ఆ పని చేసావు, ఈ పని చేసావు అని వాడి మీద పొగిడేశాడనమాట. వాడు పొంగిపోయాడు. ఇలా పొంగిపోతూ ఉండు, ఆ తర్వాత ఎలాగో కృష్ణుడికి లొంగిపోతావు పొంగిపోతావు అని నారదుడు చెప్పవలసిన వాడు చెప్పి వెళ్ళిపోయాడ. వెంటనే నరకాసురుడు 5 రకాలైన కోటల్ని సంసిద్ధం చేశాడు. వాడి నగరానికి రక్షణగా 5 దుర్గములు ఉన్నాయి. జలదుర్గము, అగ్నిదుర్గము, శస్త్రదుర్గము, భూదుర్గము, ఆకాశదుర్గం. ఆకాశదుర్గం అంటే ఆకాశం లాంటి ఒక శూన్యపు పొర ఒకటి ఉంటుంది వాడి నగరం చుట్టూ. ఈ పొర కనపడదు, కానీ ఎవరన్నా లోపలికి ప్రవేశిస్తే ఆ పొర అడ్డం పడి వాడిని వెనక్కి గెంటుతుంది, దాన్ని పడగొట్టాలి. అప్పుడు 2వ దుర్గం జలదుర్గం ఉంటుంది. నీళ్లతోటి చుట్టూతో ఒక కాంపౌండ్ వాల్ కట్టేశాడు వాడు. దీన్ని ఛేదిస్తే శస్త్రదుర్గం, ఆయుధాలతో ఒక దుర్గం కట్టాడు. అది కూడా ఛేదిస్తే భూదుర్గం ఉంటుంది. దాన్ని ఛేదిస్తే అగ్నితో ఒక దుర్గం కట్టాడట. లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా అగ్ని ఎలా మండుతూ ఉంటుందన్నమాట, ఒక కోటగోడలాగా. అది కూడా ఛేదిస్తే అప్పుడు నరకాసురుడి నగరాల్లోకి వెళ్ళాలి. చూడండి వాడు ఎంత దుర్మార్గుడు, అంతటి శక్తివంతుడు వాడు. ఈ ఏర్పాట్లు చేసుకున్నాక మురాసురుడు అని ఒకడు ఉన్నాడు. వాడు త్రిశురుడు, వాడికి 3 తలలు ఉంటాయి. వాడి పేరు మురుడు. వాడిని చంపాకే కృష్ణుడికి మురారి మురవైరి అని పేరు వచ్చింది. అంత పూర్వం మురారి కదా ఆయన. ఈ మురాసురుణ్ణి త్రిశురుణ్ణి పోయి నా నగరం మధ్యలో ఉన్న చెరువులో కొలనులో ఉంటావు నువ్వు. ఆ కొలను ఇప్పుడు కూడా ప్రాగ్జ్యోతిషపురంలో అస్సాంలో ఉంది, గౌహతిలో. అక్కడ తాబేళ్ళు ఉంటాయి. ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గర నుంచి కిందకి దిగితే అక్కడ పెద్ద కొలను కనపడుతుంది. ఆ కొలనులో మురాసురుడు ఉండేవాడు అనమాట. ఇందులో మకాం పెట్టి జలరాక్షస ఎవరైనా వస్తే మింగయ్యి అన్నాడు. కొంతవరకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంక ఇక్కడ కృష్ణుడు గరుత్మంతుడు వచ్చాక పొద్దుటే లేచి గరుడ వాహనం ఎక్కి యుద్ధానికి బయలుదేరబోతూ ఉంటే ముందుగా సత్యభామ వచ్చింది. స్వామి అంది. ఏమీ అన్నాడు ఆయన. యుద్ధానికి వెళుతున్నప్పుడు నీతో రావాలనుకుంటున్నాను. ప్రభు నువ్వు యుద్ధం బాగా చేస్తావని ఎంతోమంది చెప్పారు, కానీ నీ యుద్ధం ఎలా ఉంటుందో ఇంతవరకు నేను చూడలేదు. కాబట్టి గరుడ వాహనం మీద ఎక్కి నేను కూడా వస్తాను. దేవా దేవా నీవు నిశాట సంఘములను ఉద్దీపించి చెండాడ, నీ ప్రావీణ్యంబులు చూడగోరుదు గదా, ప్రాణేశ మన్నించిన నీ వెంటంగుని పొమ్ము నేనుగని. స్వామి నువ్వు శత్రువుల్ని రాక్షసుల్ని చీల్చి చెండాడుతూ ఉంటే నీ యుద్ధ నైపుణ్యం చూడాలి అని కోరుతున్నాను. నేను నీ ప్రాణవల్లభని, నువ్వు నా ప్రాణేశుడివి, నా మీద గౌరవంతో నా మాట మన్నించి నీ వెంట పరి తీసుకుపో, నేను చూస్తాను. చూసి నీ ప్రావీణ్యం అంతా ఈ దేవీ సంఘముకెల్ల చెప్పుదు భవద్దీప్త ప్రతాపోన్నతుల్. వచ్చి రాగానే నీ పరాక్రమం కళ్ళారా చూశాను కదా, యుద్ధాన్ని చూసిన ఆనందంతో రుక్మిణి జాంబవతి మన ప్రభు ఇలా బాణం వేశాడు, ఇలా కత్తి విసిరాడు, ఇలా కొట్టాడని చెబుతాను, వర్ణించి చెబుతాను. పద్మాకర్ గారు ఉపన్యాసంలో వర్ణించి చెప్పినట్టుగా నేను కూడా నీ పరాక్రమాన్ని వర్ణించి చెబుతాను, నన్ను తీసుకుపో.
అప్పుడేమంది సత్యభామ, దేవా నీవు నిచాట సంఘములను దీపించి చండాడగా, దేవా నీవు నిచాట సంఘములను దీపించి చండాడ, నీ ప్రావీణ్యంబులు చూడగోరుదుగదా ప్రాణేశ, మన్నించి నన్నీ వెంటం కొని పొమ్ము నేనుగని నేడే తెల్చి నీ శక్తి. ఈ దేవీ సంఘముకెల్ల చెప్పుదు భవద్దీప్త ప్రతాపోన్నతుల్. దేవా నీవు శత్రువులు చీల్చి చెండాడుతూ ఉంటే ఎంతోమంది ఆ విషయాన్ని పొగిడారు. ఇప్పుడు నేను నీతో గరుడ వాహనం మీద వస్తాను, అక్కడ నువ్వు రాక్షసుల్ని సంహరిస్తావు. నువ్వు రాక్షసుల్ని చంపుతూ ఉంటే ఆ విధానం కళ్ళారా చూస్తాను. ఎలా బాణం ఎక్కువ పెడుతున్నావు, ఎలా పడగొడుతున్నావు, ఎవడి కాలు, ఎవరి చేయి, ఎవరి కీలు ఎలా విరగొడుతున్నావో, ఎవడి గుండెకాయ ఎలా వరచి కింద పారవేస్తున్నావో చూస్తాను. నీ నైపుణ్యం అంతా చూస్తాను, నీ ప్రావీణ్యం నేను కళ్ళారా చూచి తిరిగి వచ్చాక ఈ తక్కిన భార్యలందరికీ చెబుతాను. ఇదిగో రుక్మిణి, నువ్వు చూడలేకపోయావు కానీ స్వామి ఎంత బాగా యుద్ధం చేశాడో అని చెబితే అది నాకు గర్వం. రుక్మిణి అంత పూర్వం చూసింది, వాళ్ళ అన్నయ్యని చెతక్కొట్టడం చూడలేదా, జరాసంధాదులతో యుద్ధం చేయడం చూడలేదా, అయినా ఎవడికి వాడే. ఇదిగో మీరెవ్వరూ చూడండి నేను చూశాను సుమా అంటారు. ఎంతవాడు చూసింది ఏంటంటే సముద్రం ఒడ్డున ఒక రాయి. నన్ను ఎవరో ఒకళ్ళు వచ్చారు వాడు, గురుగారు మీరు చూసారా, అసలు చూడలేకపోయారు, నేను చూశానంటే ఏమిటో అన్నాను. ఏంటంటే రాయి పట్టుకొచ్చి ఈ రాయి మీరు చూసారా అన్నారు. వాడు చూసిన రాయి నేను చూస్తాను. ఇదన్నమాట నాలుగు రాళ్ళు అనకేసుకోవడం అంటే, అక్కడ ఉన్న నాలుగు రాళ్ళు తీసుకొచ్చి వేసుకొచ్చాడు జేబులో ఆయన. కాబట్టి ఇదో విచిత్రం. అలాగే ఏడు కూడా ఏమంది, నీ నైపుణ్యం నేను అందరికీ చెప్పి కీర్తి పొందుతాను ఏమంటామని కానీ ఆయన చిరునవ్వు నవ్వి పరీక్షించడానికి రాన్నాడు. సత్యభామ నువ్వు సుకుమార స్త్రీవి, యుద్ధం అంటే భయంకరంగా ఉంటుంది. సమద పుష్పంధయ ఝంకారములు కావు భీషణ కుంభీంద్ర బృంహితములు. నువ్వు రోజు ఉద్యానంలోకి వెళ్ళావనుకో అక్కడేముంటాయి, పువ్వుల మీద వాలి అందులో తేనె తాగేటటువంటి తుమ్మెదలు ఝంకారం చేస్తాయి, ఝుమ్మని గానం చేస్తాయి. ఉద్యానంలో తుమ్మెదల గానం వినపడుతుంది, వాటి ఝంకారం వినపడుతుంది. కానీ ఇప్పుడు యుద్ధంలో అలాంటి ఝంకారాలు వినపడవు, హుంకారాలు వినపడతాయి, భయంకరమైన ఏనుగుల ఘేంకారాలు వినపడతాయి. ఏనుగు అరిస్తే నువ్వు వణికిపోతావు. నా మాట విను. మనం ఉద్యానంలో ఉన్నటువంటి జలక్రీడలాడే సరస్సు దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకునేవాళ్ళం. అప్పుడు ఒంటి మీద ఏం పడతాయి, నీటి తుంపర్లు పడతాయి. కమనీయ జలతరంగ ఆసారములుగావు, అక్కడికి వెళితే యుద్ధరంగంలోకి వెళితే నీటి తుంపరలు మన మీద పడవు, సన్నగా వచ్చే నీటి ధార పడదు. అందులోనూ శ్రీకృష్ణుడి యొక్క ఉద్యానంలో ఉన్న ఈ పద్మాకరాల్లోని నీరు సువాసనతో ఉంటుంది, మధురంగా ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా నీటి తుంపర్లు నోట్లో పడినా రుచిగా ఉంటాయటండో అని తాగేయచ్చు అనమాట. అదే మురికి నీటి కొండంలోంచి మొహమ్మద్ ఇలా చల్లారంటే ఆ నీళ్లు నోట్లో పడితే తాగలేము, యాతన పడతాయి. అందుకనే శిరస్సును పోసుకోమన్నారుగా నోట్లో పోసుకోమలేదు. బ్రహ్మకొండలో నీళ్లు బాగా మురిగితో ఉన్నాయి, నెత్తి మీద పోసుకోమన్నారుగా నోట్లో పోసుకోమన్నారా, పోసుకుంటే అక్కడ ప్రస్తుతానికి సరిగ్గా లేదు వాతావరణం. అందువల్ల అక్కడ యుద్ధరంగంలోకి వెడితే శత్రువులు వేసే బాణ వర్షం మీద పడుతుంది, భయంకరమైన బాణాలు గుచ్చుకుంటాయి. శరీరం మీదకు పువ్వులు చల్లరు యుద్ధానికి వెడితే. నువ్వు ఉద్యానంలోకి వెడితే నీ చెలికత్తెలు నీ మీద పువ్వులు చల్లుతారు, అక్కడికి వెడితే పువ్వులు కాకుండా బాణాలతో శూలాలతో కత్తులతో పొడుస్తారు, గదలతో కొడతారు. అదో ఇబ్బంది నీకు. మంచి సంగీతం వినపడుతుంది మన అంతఃపురంలో, కానీ యుద్ధరంగంలోకి వెడితే సంగీతం వినపడదు, కొమ్ముబూరాల బాకాల యుద్ధభేరీల శబ్దాలు వినపడతాయి. ఎందుకు వచ్చింది యుద్ధం, హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకో, వరల్డ్ కప్ చూసుకుంటూ టీవీ పెట్టుకుంటూ కూర్చో. కన్యని వేడ రణరంగ గమనమేడ, కన్యా నువ్వేమిటి రణరంగమేమిటి, నా మాట ఇంట్లో ఉండు, అలా అలిసిపోతావు ఇంట్లో ఉండంటే. ఆవిడకి కోపం వచ్చింది, కొంచెం అలిగింది. నేను అలిగాను స్వామి, అలా అంటే అలాగా, నీవు పక్కన ఉంటే నాకు యుద్ధం అంటే భయం లేదు, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా అభయం పొందుతారట, అటువంటిది నీ భార్యని నేను ఆ రాక్షసులు చూస్తే పిరికితనంతో వణిగిపోతానా, ఆయుధాలంటే భయపడతానా, ఆయుధాలంటే భయం లేదు, శత్రువులంటే రవ్వంత వెరపు లేదు, నువ్వుంటే చాలు. నీ చేతులు నాకు ఒక గొప్ప ప్రాకారాలు, అవే ఒక కోటగోడనుకో, నాకు రక్షణములు, నేను నీతో వస్తాను. తక్షణం పట్టుకుపోయింది. ఇంత అడిగితే కాదంటానా? ఓకే, యుద్ధానికి సంసిద్ధురాలువే నాతో వచ్చాయి అన్నాడు. ఆవిడ శుభ్రంగా స్నానం చేసి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు కట్టుకునే చీరల విధానం వేరుగా ఉంటుంది. యజ్ఞానికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణ చేసేటప్పుడు కాలికి చీర అడ్డం పడినా పర్వాలేదు, కానీ యుద్ధంలో ఇబ్బంది కదా. అందుకని ఏం చేస్తారనమాట, రణరంగానికి వెళ్ళేటప్పుడు ఈ చీరని ఇలా బిగిస్తారనమాట, ఇలా అడ్డంగా రావు, దాన్ని కాశ్య కొంగు అంటారు. ఇలా బిగించేసుకుంటే అప్పుడు ఒంటెక్కినా ఇబ్బంది లేదు. లేకపోతే నేను ఒక ఆయన లుంగి వేసుకుని ఒంటెక్కి దిగలేక నానాయతన పడ్డాడు. వెంకటేశ్వర స్వామి వారు గురువారం నాడు నిధురోపదర్శనం ఇచ్చినట్టుగా అయిపోతుంది అక్కడ. కాబట్టి కట్టుకునేటప్పుడు ఆయా సందర్భానికి అనుగుణంగా వస్త్రాలు కట్టాలి. అలాంటి కాశ్య కొంగు బిగించుకున్నది అవి. స్వామితో పాటు బయలుదేరింది. రివ్వన గరుత్మంతుడు పైకి లేస్తూ ఉంటే అసలు రవ్వంత భయపడలేదట ఆవిడ. అసలు మొదటి నుంచి సత్యభామకి కొంచెం ధైర్యం ఎక్కువ అండి, అలా ఉండాలి స్త్రీలంటే. అన్నిటికీ పెరిగితనంతో అని ఏడిస్తేలాగా, అసలు ఏడుపు మానేయండి. అన్నిటికీ ఎలా ఉండాలి? ధైర్యంతో ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మీ, అధైర్యే అసాహసే అలక్ష్మీ అన్నారు. కాబట్టి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. మా హాయితే ఉంది, ఉంటే ఉంటుంది శరీరం, పోతే పోతుంది. అకాలంలో రాదు కదా మరణం, మరణము అకాలమున రాదు. పోయే కాలం వచ్చేదాకా మనం ఎంత గింజుకున్నా ప్రాణం విడిచిపెట్టలేము, పోయే కాలం వస్తే ఎంత గింజుకున్నా ప్రాణం నిలబడదు. చెప్పాను కదా ఇదిగోసారి మీకు, ఒక ఆయన కొండెక్కి కిందకి దూకెట్ట చచ్చిపోదామని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. వాళ్ళు ఆవిడ్ని పూరీ కూర చేయమంటే చేయనందిట, పూరీ కూర చేయనన్నావు కనుక నేను చచ్చిపోతాను అని బయలుదేరి కొండెక్కి కిందకి దూకాడు, కేవలం పూరీ కూర కోసం. తీరా కొండెక్కి కిందకి దూకితే ఆ సమయంలో కింద ఒక రైతు ఓ పెద్ద గడ్డిమేటు వేశాడు. ఆ గడ్డిమేటు మీద పడ్డాడు వాడు, కాస్త కాలు బెణికింది తప్ప ప్రాణం పోలేదు. ఇన్నాళ్ళు లేనిది, ఈ కొండ కింద ఈ సమయంలో గడ్డిమేటు ఎందుకు వేసావురా నువ్వు, నా ప్రాణం కాపాడావు కదరా అని వాడు తిట్టుకుని, ఏది ప్రాణం కాపాడినందుకు తిట్టుకుని ఇక ఇలా కదనుకున్నాడు. వెళ్ళి ఏకంగా పశ్చిమ సముద్రంలో దూకాడు. ఈ సముద్రంలో దూకితే అంత తేలిక కాదు బతికి పట్టకట్టడం, ఇందులో దూకెట్టు వెళ్ళి. తీరా సముద్రంలో దూకితే సముద్రుడు ఒక్క కెరటం భేకరంగా విసిరి వీడిని ఒడ్డుకు గెంటాడు. వచ్చి రాళ్ల మీద పడ్డాడు, రాయికి కాలు కోసుకుంది తప్ప వాడి ప్రాణం పోలేదు. హాయ్ సముద్రుడా, సముద్రంలో దూకినా చావనివ్వలేదు ఏమిటనుకున్నాడు. వెంటనే అక్కడ పెద్ద పాము పొట్టుంటే పొట్ల చేయట్టట, ఆ పొట్టలో పెద్ద పాము ఉంది, ఆ పాము వల్ల అప్పటి వరకు కొన్ని వందల మంది తెచ్చారు. అటువంటి పాము పొట్టలో చేయి పెడితే ఆ పాము వాడిని చూసి ఇలా పడగ వెనక్కి లాక్కుని పొట్టు వదిలి పారిపోయింది. ఏకంగా మళ్ళీ పొట్టలోకి వస్తే ఒట్టు, ఆ పొట్టలో పాలు పోసేవాడికి పొట్టలేదు, పొట్టలో పాలు పోయడం వాళ్ళు లేవు. చచ్చ ఇలా కాదనుకున్నాడు. ఓ చోట పెద్ద ఎండు కట్టెలు మోపు పెట్టి, మామూలు కట్టెలు కావు, ఒక ఐదారు బళ్ళతో కట్టెలు ఓ మోపు కింద పేర్చి, చితి పేర్చుకున్నట్టుగా కట్టెలు పేర్చుకుని ఎండు కట్టెలు దానికి నిప్పు పెట్టి ఇందులో దూకాలనుకున్నాడు. పైగా వెళ్ళి వెళ్ళి అనంతపురం కదిరి దగ్గరే, అక్కడ రెండేళ్లుగా వర్షాలు లేవట ఆ టైంలో. వీడు తీరా అక్కడ నిప్పు పెట్టుకు దూకపోతూ ఉంటే ఆకాశం భోరమని శబ్దం చేసేసింది, మేఘాలు వచ్చి పడ్డాయి, మూడు రోజులు కురిసింది వర్షం. వీడి ధర్మమారణి మొత్తం చెరువులనే నిండిపోయాయి, అక్కడ మొత్తం చితి చల్లారిపోయింది, వీడు మాత్రం అవ్వలేదు. అందుకని చాలా అందమైన కందపద్యం అన్నమాట అది. గిరి ఎక్కి పడిన ధర సాగరమున మునిగినను, పావకము దొచ్చిన భీకర పణుల తోడనాడిన, మరణమకాలమున రాదు మహినెవ్వరికి. అకాలంలో మరణము రాదు, వస్తే ఎక్కడున్నా పట్టుకుపోతుంది. ఇవి దృష్టిలో పెట్టుకుని మనం ఏం గింజుకోకర్లా. ఒళ్ళు మండిపోయావు కాబట్టి ఎండ్రిని తగ్గింది. ఏమైంది, 2 లక్షలు ఇంట్లో వాళ్ళకి క్షవరం అయింది, 3 లక్షలు శుభ్రంగా బతికింది, ఇక పొమ్మన్నా పోదావిడ. అలా ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా తొందరపడి ఏ పని చెయ్యకూడదు, చేస్తే క్షవరం తప్ప మనకేం లాభం లేదు. మరణం ఆయు ఉంటే ఎలాగండి, అందులో గురువు గారి అనుగ్రహం ఉంటే మీకు ఆయువు తీరుతుంది. కాబట్టి మీరు నిశ్చింతగా నాతో యాత్రకు రండి. ఆయు ఉన్నవాడినే నేను రమ్మంటాను. ఎవరికి ఆయు ఉందో, ఎవరు సుఖంగా రాగలరో అటువంటి వాడే నాతో రాగలుగుతాడు. కాబట్టి ఈరోజు నుంచి దేనికి భయపడకండి. ఎంత హాయిగా తిరుగుతున్నారండి మీరు ఇక్కడ, అసలు ముక్కు గుడ్డ లేకుండా తిరుగుతున్నారు గుళ్ళోకి కూడాను. అదే ఇంట్లో ఉంటే భార్యను చూస్తే కూడా ముక్కు గుడ్డ, భర్తను చూస్తే కూడా ముక్కు గుడ్డే. గోవింద. అందులో నిశ్చింతగా ధైర్యంగా గరుడ వాహనం మీద ఎక్కి బయలుదేరింది. వెళ్ళి వెళ్ళగానే మొత్తం 5 రకాల దుర్గాలు ఉన్నాయి కదా, గదతోటి పర్వత దుర్గాలు విరగొట్టేశాడు కృష్ణుడు. చక్రంతోటి ఆకాశ దుర్గం, పాంచజన్యం అనే శంఖం ఊది జలదుర్గం భగ్నం చేశాడు. ఆ శబ్దమునకు జలదుర్గం భగ్నం అయిపోయిందిటండి, ఆ జలం ప్రవహించి పక్కకి పోయిందనమాట. సునందమనే ఖడ్గంతో మురాసురుడు వేసిన పాశములు ఛేదించాడు. కౌమోదకి గద మళ్ళీ విసిరాడు. అగ్ని దుర్గం పాడు చేశాడు. ఈ విధంగా పంచభూతముల వల్ల ఏర్పడిన దుర్గములన్నీ భగ్నం చేశాడు. సాధారణంగా మురాసురుడికి మూడు తలలే ఉంటాయి. ఒక్క కృష్ణుడి కోసం ఆ రోజు పంచశిరస్కుడయ్యట్టండి, పంచశిరుడు. అందుకే ఈ విషయం భాగవతంలో పంచశిరుడు అంటాడు, గర్గ సంహితలో చెప్పారు. సహజముగా మురాసురుడికి మూడు తలలు, కానీ కృష్ణుడు చూశాడు. పంచత్వం పొందించాలి కృష్ణుడిని అంటే, కృష్ణుడిని చంపి పంచభూతాల్లో ఆయన ప్రాణవాయువులు లీనం చేయాలంటే నేను పంచశిరస్కుణ్ణి అవ్వాలనుకున్నట్ట అనుకుని ఈ సరస్సులో ప్రాగ్జ్యోతిషపురములో, ఇప్పుడు మన అస్సాంలో గౌహతిలో ఉన్నటువంటి అమ్మవారు ఉందన్ననే అమ్మవారి దగ్గర ఒక కుండం ఉంటుంది కింద, ఆ కుండాన్ని మురాసుర కుండం అని కూడా పిలుస్తారు. ఆ సరస్సులో మకం ఉంటాడు వీడు, నీటిలో నిద్రపోతూ ఉంటాడు వాడు, తినేసి నీటిలో పడుకుంటాడు వాడు, వాడు అదృష్టం అది. అందులో పడుకునేవాడు ఈ మురాసురుడు అంటే. అటువంటి వాడు త్రిశిరస్కుడు కాస్త పంచశిరస్కుడు అయ్యాడు. ఐదు తలలతో నీటిలోంచి పైకి లేచి ఎవడరా పాంచజన్యం అనే శంఖం ఊదుతున్నాడు అని తలలు పైకెత్తి చూస్తే శ్రీకృష్ణుడు కనబడ్డాడు. వెంటనే శ్రీకృష్ణుడి మీద బాణవర్షం కురిపించాడు. ఆ బాణాలన్నీ కృష్ణుడు తన కోదండంతో ఖండించాడు. వాడు పెద్ద సోలం విసిరాడు గరుత్మంతుని మీదకి. గరుత్మంతుని డొక్కలో గుచ్చుకుంది ఆ సోలం. అంత సోలం గుచ్చుకుంటే ఆయనకి ఎలా ఉందో తెలుసా, తామర పువ్వు వచ్చి రెక్కల్లో ఇరుక్కున్నట్టుగా ఉందిట వాడు విసిరిన సోలం. ఆ సోలంతో అంత పూర్వం 10,000 ఏనుగుల్ని పొడి చంపాడు వాడు. ఏకంగా 10,000 ఏనుగులని చంపిన సోలం గరుత్మంతునికి ఒక తామర తూడులో అనిపించిందంటే ఆయన ఎటువంటి బలవంతుడో ఆలోచించండి. అలా ఉండాలి శరీరం అంటే. అప్పుడు కృష్ణుడు, నన్ను కొట్టినా ఒప్పుకుంటాను, నా శిష్యుణ్ణి నా భక్తుణ్ణి సోలంతో కొడతావట్రా అని వెంటనే చక్రం విసిరాడు. ఆ చక్రంతో వాడి తలలన్నీ తెగిపోయాయి, చేతులు తెగాయి, ఢామ్ అనే శబ్దంతో మళ్ళీ నీళ్లలో పడిపోయాడు. వీడికి 7 కొడుకులు ఉన్నారుండే మురాసురుడికి. వాళ్ళంతా వరుసగా ఒకడు శిరుడు, ఒకడు త్రిశిరుడు, ఒకడు అగ్నిశీర్షుడు, ఒకడు బల్లిదుడు, ఒకడు బాహువు, ఒకడు వీరుడు, ఇలా పేర్లు కలిగిన వాళ్ళంతా, అయ్యయ్యో మా నాన్నను చంపుతావట్రా, నీ సంగతి చూస్తామని ఆయుధాలు ఎత్తి కృష్ణుడికే చూస్తే అందరినీ చక్రంతో నరికి అవతల పారేశాడు ఆయన. ఒక క్షణకాలంలో సపుత్రకంగా నశించిపోయాడు మురాసురుడు. అప్పటి నుంచి కృష్ణుడిని మురారి, మురవైరి, మురాంతకుడు, మురజిత్తు అనడం మొదలుపెట్టాడు. క్రమంగా వీళ్ళంతా చావగానే అక్కడ కాపలా ఉన్న మూలబలం వచ్చారు. మూలబలాన్ని కూడా మట్టుపెట్టాడు కృష్ణుడు. అప్పుడు నరకాసురుడు మొదటిసారిగా యుద్ధానికి బయలుదేరాట. ఇంతలోనే నారదుడు అక్కడికి వచ్చాడండి. నరక, నువ్వు మహాపరాక్రమవంతుడివి కాదు అని కొందరు అంటున్నారు, నిజమేనా అనగానే, యాయ్ నారద నేను పరాక్రమవంతుడి కాదా అన్నట్ట. అవును నువ్వు కాదంటున్నారు, కారణం ఏమిటో మరి తెలుసుకుని ఆ మీద కోపగిస్తే ఏమిటి, నవగ్రహాలకి ప్రదక్షిణ చేయకపోతే నీ బాహుబలంతో ఎవరిని జయించలేవుటిగా, ఇదంతా నవగ్రహాల అనుగ్రహం అంట కదా, నువ్వు లింగరూపంలో ప్రతిష్ఠించుకున్న ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ రాహవే కేతవే నమః అని నిరంతరం ప్రశంసించే ఈ నవగ్రహాలే నిన్ను కాపాడుతున్నాయట, వాటికి నువ్వు దండం పెట్టకపోతే నీ పని అయిపోతుంది కదా అనగానే వీడికి పౌరుషం పొడుచుకొచ్చింది. ఇంత పరాక్రమవంతుణ్ణి, భూదేవి పుత్రుణ్ణి అటువంటి నేను ఈ నవగ్రహాల ప్రభావంతో శత్రువులు జయించడం ఏమిటి, ఇదిగో ఈరోజు వాళ్ళని పూజించకుండా యుద్ధానికి కడతాను, కాసుకోమని కృష్ణుడిని బయలుదేరాడు. ట్రాప్లో పట్టడం అంటారు, ట్రాప్లో పారేయాలంటే అలా చేయాలన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు అనుక్షణం చాలా జాగరూకులమై ఉండాలి, ఇలాంటి వాళ్ళ మాయల్లో పడకూడదు. పడ్డాడు వాడు, పడి రథమెక్కి బయలుదేరాడు. 16,000 సైనికుల్ని వెంటబెట్టుకుని యుద్ధానికి వచ్చాడు. అప్పటిదాకా కృష్ణుడు యుద్ధం చూస్తున్న సత్యభామకి నరకాసురుడు చూడగానే హుషారు వచ్చేసిందండి. అయ్యి స్వామి, ఇంతసేపు నువ్వే యుద్ధం చేస్తున్నావు, కోదండం ఎక్కుపెట్టి బాణం వేస్తున్నావు, ఒక్కసారి నీ విల్లు నాకు ఇవ్వకూడదు, నేను కూడా కాసేపు బాణాలు వేసి యుద్ధం చేస్తాను అన్నది. పారాయణ పురులకి భార్యలు పారాయణలో సాయపడినట్టుగా సాయపడతానంది. అనగానే వెంటనే ఆయన చిరునవ్వు రవి, లేమా ధనుజుల గెలుబగలేమా నీవేళ కడగి లేచితి విటురా లే మాను మానవేనన్ లే మా విల్లంది కొనుము లేలన్ కేలన్. ఎన్ని లేమాలు ఉండే చూడండి, లేమా ధనుదుల గెలువగ లేమా, నీవేళ కడగి లేచితి విటురా లేమాను మానవేనన్ లేమా విల్లంది కొనుము లేలం గేలన్. మొదటి దాంట్లో లేమా అంటే స్త్రీ, తెలుగులో లేమా అంటే కొమ్మ అన్న ఆడుది. ఓ సుందరీమణి, మేమా మాత్రం ధనుజుల గెలువగలేమా, రాక్షసులు జయించలేమా? ఈ రెండోది ప్రశ్నార్థకంగా అన్నమాట, ఆ మాత్రం జయించలేమా అన్నాడు. నీవే స్వయంగా ఎందుకు వచ్చావు, లే మాను, అది లేమా అన్నమాట, లే మాను, మానవేనిన్ లే మా విల్లంది కొనువు లేలన్ గేలన్. మానవేము అప్పుడు లేచి మా విల్లు చేత్తో పట్టుకుని యుద్ధం చేయి అన్నాడు ఆయన. అని ఏం చేశాడు, తన చేతి విల్లు శ్రీకృష్ణుడు ఆవిడ చేతిలో పెట్టాడు. అది శారంగం అనే కోదండం. ఆ కోదండం శ్రీకృష్ణుడు ఇంతవరకు అర్జునుడికి కూడా ఇవ్వలేదట, కానీ ఒక్క సత్యభామకి ఇచ్చాడు. ఆవిడ అదృష్టం, ఆవిడ పుణ్యం అది. అమ్ములు పొదులు ఇచ్చాడు. ఒక్కసారి ఆ కోదండం చేత్తో పట్టుకోవడంతో ఆవిడకి ఎక్కడైనా ఉత్సాహం వచ్చింది, కృష్ణానుగ్రహంతో యుద్ధం చేసే నైపుణ్యం వచ్చేసింది. పుట్టినప్పటి నుంచి ఎంతవరకు బాణం వేయడం నేర్చుకోలేదు ఆవిడ. ఎప్పుడు బొమ్మ పొత్తికలకి పెళ్లి చేయడానికి కూడా భయపడుతుంది, ఇప్పుడు యుద్ధరంగానికి వచ్చింది. కనీసం చెరుకు విల్లు కూడా ఎక్కువ పెట్టలేదు, ఇప్పుడు ఏకంగా శారంగం ఎక్కువ పెట్టింది. ఏనుగులు అరిస్తే కంగారు పడేది, ఇప్పుడు ఆ ఘంకారాలకి భయపడడం లేదు. భయంకరమైన శత్రువుల రక్త ప్రవాహాన్ని చూచి కంగారు పడలేదు. ఎక్కువ తేనె ప్రవహిస్తే కంగారు పడేదిటండి. అలా తేనె ఒక ధార కింద పెడుతూ ఉంటే, అమ్మో ఎక్కువైపోయింది తేనె, ఎర్రగా ఉంది నెత్తురులా అని చిన్నప్పుడు కంగారు పడే ఆవిడ ఇప్పుడు నెత్తురు ప్రవాహాన్ని చూసినా ఏమాత్రం జంకడం లేదు, కొంకడం లేదు. అందుకే పరమాత్ముడిని పట్టుకుంటే ఎప్పుడూ నిర్భయమే, భయం ఉండదు. ఆవిల్లంది బలంబునంది తదగణ్యానంత తేజో విశేష ఆవిర్భావమునంది. ఇక్కడ చెప్పారు ఆ విల్లంది, విల్లు అందుకుంది, దానివల్ల ఏమైంది, బలంబునంది, బలం పొందింది. ఆ వింటిలో ఒక శక్తి ఉంది, తదగణ్య తేజో విశేష అనంత ఆవిర్భూతులటవి. శారంగం అనే కోదండంలో ఇంత అంత అని చెప్పడానికి వీలు లేని అనేక మహిమలు ఉన్నాయి, తేజస్సు ఉన్నది. ఈ మహిమలు, తేజస్సు, అనంత విభూతి ఇవన్నీ అది పట్టుకోవడంతో సత్యభామలోకి వచ్చి పడ్డాయి. అందుకనే ఆ కోదండాన్ని ఆవిడకి ఇచ్చాడు. సాధారణంగా కోదండం ఎక్కువ పెట్టగలడా, అసలు ఎత్తగలడా? గాంధీవమే ఎక్కువ పెట్టలేకపోయారు కదా, ఎత్తలేకపోయారే చాలామంది. ఇంకా శారంగం ఎక్కువ పెడతాడు, శివధనుస్సు ఎటువంటిదో తెలుసు కదా మీకు. అలాగే శారంగం కూడా ఎంతమంది గింజుకున్నా ఎత్తలేరు, అది ఎత్తాలంటే ఆయన అనుగ్రహం కావలసిందే. దానికి ఒక ఉదాహరణ చెబుతాను. మహాభారతంలో చాలా గొప్ప ఘట్టం ఏమిటో తెలుసా, సౌప్తిక పర్వం. సౌప్తిక పర్వం అంటే సుప్తి అంటే నిద్ర. నిద్రపోతున్న వాళ్ళందరినీ అశ్వత్థామ ఏం చేశాడు, చంపి పారవేశాడు. ఆ తర్వాత వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళిపోయి విభూతి పూసేసుకుని రుద్రాక్ష మార్జాలం, వ్యవహారంలో రుద్రాక్ష పిల్లి అంటారు, అలా రుద్రాక్షలు వేసుకుని ఓం నమస్కారం ఓం నమస్కారం జపం మొదలెట్టట అందరినీ చంపేశాక వ్యాసాశ్రమంలో. తెల్లవారు కానీ విషయం తెలిసింది ద్రౌపదికి. భీముణ్ణి పిలిచి ఏం చేస్తావో తెలియదు, అశ్వత్థామని చంపిన దగ్గర వారి వాడిని బంధించు అని గదిచ్చి పంపింది. అశ్వత్థామ దగ్గరికి భీముడు బయలుదేరాడు. భీముడు అలా వెళ్ళగానే కృష్ణుడు కంగారు పడి, ద్రౌపది ఎంత పని చేసావు, అశ్వత్థామంటే సామాన్యుడు అనుకుంటున్నావా, వాడి దగ్గర బ్రహ్మశీర్షం అని ఒక అస్త్రం ఉంది, ఆ అస్త్రం ఒక్క అర్జునుడికి తప్ప ఇక్కడ వీళ్ళెవరికీ తెలియదు, నేను ఆ అస్త్రం తెలిసిన వాడితో నేను యుద్ధం చేయకూడదు కాబట్టి నేను వెయ్యకూడదు, ఇప్పుడు నువ్వు భీముడు అక్కడికి పంపితే భీముడు గద వేసుకెడితే వాడు బ్రహ్మశీర్షం వేస్తే భీముడే కాదు లోకాలు భస్మం అయిపోతాయి, అంత భయంకరమైంది బ్రహ్మశీర్షం. ఆ అస్త్రాన్ని ద్రోణుడు ఎవ్వరికీ ఇవ్వకుండా మొదట అర్జునుడికి ఇచ్చాట, ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడికి అది ఇవ్వాలి, కోపం క్షణికోద్రేకం కలిగిన వాడికి ఆ అంటే చెయ్యెత్తి మీదకి వచ్చేవాడికి అది ఇస్తే కొంపలు మురిగిపోవటండి. ఇంకోటి తెలుసా, అస్త్రం వేసిన వాడు దాన్ని ఉపసంహరించకపోతే వేసిన వాడిని కూడా భస్మం చేస్తుంది, అది అంత డేంజర్ అస్త్రం అంటే. అందుకే రాముడు కూడా బ్రహ్మ శీర్షమును మాత్రం రావణుని మీద వేయలేదు, బ్రహ్మాస్త్రం వేశాడు తప్ప. బ్రహ్మశీర్షం చాలా ప్రమాదకరమైన అస్త్రం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రెండు అస్త్రాలు ఉన్నాయి, ఒకటి బ్రహ్మశీర్షం, మరొకటి పాశుపతం. అందుకే అర్జునుడు పాశుపతాన్ని యుద్ధంలో శత్రు నాశనం వరకు వాడలేదు, కేవలం సైంధవుడి శిరస్సు తీసుకెళ్ళి వృద్ధక్షత్రుడి తల మీద వేయడానికి మాత్రమే వాడాడు. వాడి ఉంటే మొత్తం లోకం నశించిపోయేదట. ఇప్పుడు వాడు మూర్ఖుడు, అశ్వత్థామ క్షణికోద్రేకంలో భీముడి మీద వేసి పారవేస్తాడు అస్త్రం. ఇదే మాట అన్నాడు వాడు మూఢుడు ఉద్రేకి. ఇప్పుడు భీముడికి ప్రమాదం. ఒక గొప్ప విషయం చెబుతున్నాను వినండి. చాలా కాలం క్రితం మీరు అరణ్యవాసం చేస్తున్న కాలంలో, పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో అట, అశ్వత్థామ ద్వారకా నగరానికి వచ్చాడు. ఇది మహాభారతంలో ఉన్న కథ పోని, ఇంకా భాగవతం కూడా కాదు, డైరెక్ట్గా మహాభారతంలో ఉన్న కథ. మీరు భారతం నా దగ్గర విన్నవాళ్ళకి తెలుసు. అశ్వత్థామ ద్వారక వచ్చాడు. కృష్ణుడు ఎంతో గౌరవంతో తన దగ్గర అట్టబెట్టుకుంటే సంవత్సర కాలం ఉన్నట్టు ద్వారకలో. సంవత్సరకాలం ఎన్నో భోగాలు అనుభవించాడు. అయిపోయాక ఒకరోజున కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. కృష్ణ, నువ్వేదో గొప్పవాడివని, నీ దగ్గర సుదర్శన చక్రం అనే ఒక చక్రం ఉందని విన్నాను, ఆ చక్రం నాకు ఇవ్వవాయి అన్నట్టే. ఇవ్వవోయ్ అన్నాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఆయన దేనికి తొట్టుపాటు పడ్డ కదా. వెంటనే తన ఆయుధాగారానికి తీసుకెళ్ళాడు అశ్వత్థామని. నాయన ఇదిగో, ఇదే సుదర్శన చక్రం, అది సునందమనే ఖడ్గం, ఇది పాంచజన్యమనే శంఖం, ఇది కౌమోదకి గదా, ఇది ఖడ్గం, ఇది శారంగమనే కోదండం, వీటిల్లో నీకు ఏది కావలసి వచ్చినా పట్టుకెళ్ళు, ఒక చక్రమే కాదు ఇంకేదైనా పట్టుకెళ్ళు అంటే వాడు నాకు ఇవేం వద్దు, నీ చక్రం చాలా గొప్పది, అది ఎవరి మీదకి వేస్తే వాళ్ళని చంపుతుంది అది నాకు తెలుసు, కాబట్టి నాకు చక్రమే కావాలి, ఐ వాంట్ ఓన్లీ చక్రం అన్నాడు. అయితే నీ చక్రమా, ఈ చక్రం తీసుకో అన్నాడు ఆయన. వెంటనే వాడు టీవీగా వెళ్ళి ఎడం చేత్తో చక్రం ఎత్తబోయాడు. చక్రం అరంగుళం కదలలేదు, వాడికి మతిపోయింది. కుడి చేత్తో ఎత్తబోయాడు, కదలలేదు. రెండు చేతులతో చక్రం పట్టుకుని అని పెకలించబోతే చక్రం ఉన్న చోటు నుంచి రవ్వంత బెసకలేదు. సరిగదా, ఎత్తబోయి బొక్కబొర్ల దాని మీద పడ్డాడు వాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ, గురుపుత్ర ద్రోణపుత్ర అశ్వత్థామ, అర్జునుడు నాలుగో సగం, ఆ అర్జునుడు కూడా ఏనాడు ఈ చక్రం అడగలేదు, ఈ ఆయుధాలు అడిగితే అర్జునుడికి నేను ఉచితంగా ఇచ్చేస్తాను, వాళ్ళెవళ్ళు నన్ను అడగలేదు, నా భార్య లక్ష్మీదేవి అడగలేదు, నా కొడుకు బ్రహ్మ అడగలేదు, నాలో ఒక భాగమైన శివుడు కూడా అడగలేదు, ఇవాళ నీవు అడిగావు. ఎందుకు అడిగావని అడిగితే, కృష్ణ నాకు చిన్నప్పటి నుంచి నువ్వంటే ద్వేషం, నిన్ను చంపాలి అని నా కోరిక, లేదా యుద్ధంలో ఓడించాలని కోరిక. నిన్ను ఓడించడం అంటే చక్రం ఉండగా ఓడించలేంట, అందుకని నీ చక్రం నీ దగ్గర నుండి అడిగి తీసుకుని నీ మీద ప్రయోగించి నిన్ను పడగొట్టాలి, ఇది నా కోరిక. సరే, ఇప్పుడు ఈ చక్రం నువ్వు ఎలాగో నాకు ఇచ్చినా ఎత్తలేకపోతున్నాను, అయితేనే సమయం చూసుకుని నేను యుద్ధానికి పిలుస్తాను. చక్రంతో జయించలేకపోయినా నా దగ్గర బ్రహ్మశీర్షం అనే అస్త్రం ఉంది, ఈ అస్త్రంతో లోకాలను బూడి చేయగలను, ఆ అస్త్రం నీ మీద వేసైనా నేను బూడి చేస్తాను, తప్ప నిన్ను విడిచిపెట్టను అన్నట్టు అన్నాడు. ఆ విధంగా బ్రహ్మశీర్షం ఉందని బయటపెట్టాడు. అప్పుడు కృష్ణుడు, నీకు తెలియదేమో, మేము నరుడు నారాయణుడు అనే పేరుతో రెండు రూపములు ధరించి పరమ పవిత్రమైన గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరములు మహాతపస్సు చేసి ఆ తపస్శక్తి ఫలితంగా ఈ చక్రం మొదలైనవి పొందాం. అంత తపస్సు మళ్ళీ ఎవరూ చేయలేరు. సర్వాంతర్యామిని పరమాత్మనయ్యుండి కూడా తపస్సు చేసి ఈ ఆయుధాలు శివుడి ద్వారా పొంది నేను ఎత్తాను. అటువంటిది నువ్వు ఎన్ని జన్మలు ఎత్తి తపస్సు చేసినా ఎలా పొందగలుగుతావు? పొందలేవు. ఇక నీ కోరిక తీరుతుందనుకుంటున్నావు, బ్రహ్మాస్త్రం నా మీద వేసి, బ్రహ్మశీర్షం వేసి, అది కూడా తీరదు. తీరినా తీరకపోయినా గురుపుత్రుడివి గనక, ద్రోణపుత్రుడివి గనక, అందున విప్రుడివి గనక, నీ మీద ప్రేమతో నీకు కానుకలిచ్చి పంపిస్తున్నాను అని అప్పుడు కృష్ణుడు అతనికి కానుకలిచ్చి పంపేశాడు. అది అశ్వత్థామ గొప్పతనం అంటే, తక్కువేం కాదు బ్రహ్మశీర్షం అంటే. ఈ బ్రహ్మశీర్షం అనే అస్త్రం వేస్తే ప్రపంచమంతా నాశనం అయిపోతుందిట. అటువంటి బ్రహ్మశీరషం అనేటటువంటి ఒకనొక దివ్య అస్త్రాన్ని ఆ తర్వాత వేసేశాడు వాడు భీముడి మీద, అపాండవం చేస్తానని. దాన్ని మళ్ళీ బ్రహ్మశీరషంతో అర్జునుడు అడ్డుకున్నాడు. ఇప్పుడు ఈ రెండు యుద్ధం చేస్తూ ఉంటే ఎంకిపెళ్ళి సుభిచవుకు వచ్చినట్టుగా ఈ రెండింటి మధ్యలో లోకాలు నాశనమైపోయాయి. అప్పుడు వేదవ్యాసుడు వచ్చాడు, ఆపేయండి అనగానే అశ్వత్థామ బ్రహ్మశీరషాన్ని వెనక్కి తీసుకోబోయట. వెంటనే అస్త్రం వచ్చి వాడిని కాల్చేయబోయింది. అప్పుడు అందరికీ అర్థమైపోయింది అశ్వత్థామ దగ్గర తపశ్శక్తి లేదు. తపశ్శక్తి ఉన్నవాడు మాత్రమే వేసిన అస్త్రం మళ్ళీ వెనక్కి తీసుకోగలడు. శక్తి లేనివాడు వెయ్యగలడు కానీ తీసుకోలేడు, తీసుకుందామంటే అది వాణ్ణి కూడా చంపుతుంది. అప్పుడు స్వయముగా అర్జునుడు ఆ రెండు అస్త్రాలు ఆపాడు. అంటే అర్జునుడు ఎంత శక్తివంతుడు ఇప్పుడు ఆలోచించాడు, అశ్వత్థామ కంటే ఎన్ని వేల రెట్లు శక్తి కలిగిన వాడు. తన మహాశక్తితో అశ్వత్థామ వేసిన బ్రహ్మశీర్షం, తాను వేసిన బ్రహ్మశీర్షం, ఈ రెండు అస్త్రాలు ఉపసంహరించాడు. అదే తెలుగులో కూడా విశిఖద్వంద్వోపసంహారమున్న అంటాడు, రెండు బాణములను తానే ఉపసంహరించాడు. అర్జునుడు మానవుడు కాదు, సాక్షాత్తు నరుడు, నారాయణుడిలో సగభాగం కాబట్టి ఆ పనిచేశాడు. తపశ్శక్తి కలిగిన వాడు, 10,000 సంవత్సరాలు తపస్సు చేశారండి వాళ్ళు గంధమాతనం మీద. ఒకసారి 10,000, ఒకసారి 12,000, ఒకసారి 5,000 సంవత్సరాలు అని దేవీ భాగవతంలో ఉంది. అంతటి వాళ్ళు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానో తెలిసిన, ఎంత గింజుకున్నా అశ్వత్థామ చక్రం ఎత్తలేకపోయాడు, శారంగాన్ని ఎత్తలేరెవరు. అటువంటి శారంగం మరియు కోదండం ఇవాళ ఎవరు ఎత్తారు? సత్యభామ ఎత్తిందంటే ఆవిడకి కూడా తపశ్శక్తి ఉంది. ఆవిడ పూర్వజన్మలో పరమభక్తురాలు, దుర్వాసుని అంశతో పుట్టిన ఆవిడ, సామాన్యురాలు కాదు. ఈ జన్మలో సత్యభామగా పుట్టినవాడు పూర్వజన్మలో దుర్వాసుడి కళ. అందుకే దుర్వాసుడి కోపం కూడా అందులో ఆవిడలో కనపడుతూ ఉంటుంది మనకు కొంచెం. కాలుతో అలా అంటూ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే కృష్ణుడు మహాత్ముడు కనుక పెళ్ళాం తనితే ఆ మాత్రం పడ్డాడు. ఇప్పుడా పెళ్ళాం కాలుతో తనితేనా, నన్ను తనితావా అని గదిలోకి తీసుకెళ్ళి అలా వాదేస్తారు. కానీ కృష్ణుడిని చూసి చాలా నేర్చుకోవాలి మనం. కానీ ఆ విల్లు ఇప్పుడు ఆవిడ ఎత్తింది. రెండు కారణములు, ఒకటి తపశ్శక్తి, రెండవది ఏమిటి, శ్రీకృష్ణానుగ్రహం. గురువు ఆయన, జగద్గురువు ఆయనకి జాలి కలిగితే ఏదైనా చేస్తాడా, కోదండం ఇచ్చాడు. అందుకనే ఆవిడ ఆ మహాశక్తి పొందింది, బాణాలు ప్రయోగించింది. 16,000 మంది సైనికులు పావుగంటలు తెచ్చారట. ఇంకా కొందరికి కాళ్ళు విరిగి, కొందరికి కళ్ళు పోయి, కొందరికి కీళ్లు విరిగి, కొందరికి మోకాళ్ళు విరిగి, ఇలా అందరూ అవయవాలు చిన్నాభిన్నం కాగా నశించిపోయారు. దిష్టి పిడతలాగా, రణరంగంలో ఒక దిష్టిబొమ్మలాగా పొలం మధ్యలో కడుతూ ఉంటారు సరే దరిద్రం దిష్టిబొమ్మలు, అలాంటి దిష్టిబొమ్మలా మిగిలిపోయాడు నరకాసురుడు. వాడు అలా తెల్లబోయి ఉండిపోయాడు. వాడి బలమంతా పీరుగు పెంటలైపోయింది. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, కొమ్మా దానవనాథుని కొమ్మ ఆహవమునకు దొల్లగే గురు విజయము గై కొమ్మ ఇచ్చద వెచ్చద కొమ్మ ఆభరణములు నీవు కోరిన వెల్లన్. ఓ సుందరీమణి, మహారాజు రాక్షసరాజు నరకాసురుడి సైన్యమంతా యుద్ధరంగం నుంచి పారిపోయింది, ఇక మనకేం భయం లేదు, నేను నీ పరాక్రమానికి మెచ్చుకున్నాను, నువ్విప్పుడు విజయాన్ని స్వీకరించు, నేనిచ్చే ఆభరణములు సొమ్ములు స్వీకరించు అని మెచ్చుకుని కోరిన వరాలు ఇచ్చాడు ఆవిడికి. అప్పుడు నరకాసురుడు ఏమన్నాడు, దిష్టిబొమ్మలా నిలబడినవాడు, కృష్ణ మేము రాక్షసులం, మగువ మగవారి ముందర మగతనములు చూప రణము మానుట నీకు మగతనము కాదు ధనుజులు మగువల దశ జనరు మగల మగులగుట హరి మగల మగలగుట హరి. ఒక స్త్రీ రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉంటే, మగవాళ్లతో యుద్ధం చేస్తూ ఉంటే చిరునవ్వు నవ్వుతూ ఇంకో మగవాడు పక్కకి తప్పుకుంటాడా, ఇది మగతనమా? ఇలా ఆడవాళ్ల చేత యుద్ధం చేయించి పక్కకి తప్పుకోవటం మగతనం కాదు, మేము రాక్షసులం వీరులం, ఆడవాళ్లతో యుద్ధం చేయము, సాటి మగవాళ్లతో యుద్ధం చేస్తాం, నువ్వు సాటివాడివి కాకపోయినా మగాడు అయితే నాతో యుద్ధానికి రా, అంతేగాని ఆడదాని ముందు పెట్టుకు యుద్ధం చేయడం కాదన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఒరే రారా ఈ సంగతి, నీ సంగతి ఏమిటో చూస్తాను అని వాడితో ఘోర యుద్ధం చేశాడు. వాడు వేసిన ఆయుధాలన్నీ నరికి వేశాడు. చివరిని చక్రం ప్రయోగించాడు, ఆ చక్రం మహావేగంగా వెళ్ళిపోయింది, వాడి తల నరికి వేసింది. వాడి తల తెగి అక్కడ మురాసురుడి సరస్సు ఉంది కదా, ఆ సరస్సులో ఢామ్మని పడిపోయింది. అప్పుడు వాడు చచ్చేటప్పుడు ఏడ్చేట, ఇల్లాలన్ కిటియైన కాలమున మున్నేనంచు ఘోషింతువో తల్లి నిన్ను దలంచి అయిన ఎతటన్ తన్ను కృపంగావడే చల్లంబో తలద్రించనంచు ఇలనాక్షేపించు చందంబునన్ త్రెళ్ళెన్ చప్పుడుగాగ భూమి సుతుడు దీప్తాకవక్షోణిలో. అమ్మ, వరాహావతారంలో ఉన్నప్పుడు నువ్వు ఆయనకి భార్యవి అని నువ్వే నాతో చాలాసార్లు చెప్పావు. అంటే ఆయన నాకు తండ్రి, నీకు భర్త, ఆయన వల్లే నేను జన్మించానని కూడా చెప్పావు. ఇప్పుడు నీ ముఖం చూచైనా నా మీద ప్రేమ చూపించకుండా యుద్ధరంగంలో చూసావా చక్రంతో ఎలా నరికేశాడో నా తల అని తల్లిని ఆక్షేపిస్తున్నట్లుగా కృష్ణుణ్ణి దెప్పుతున్నట్టుగా పలుకుతూ ఢామ్మని రణరంగంలో పడి తల దొల్లుకుంటూ పోయి సరస్సులో పడిపోయింది. అందువల్ల పరమాత్మడికి కొడుక లేకపోతే కూతురా ఈ పక్షపాతములు ఉండవు. వాడు క్రూరుడు, ఎంతోమంది స్త్రీలను బాధ పెట్టాడు, అత్యాచారాలు చేశాడు, ఆ పాపం అనుభవించి తీరాలి. అందుకే ఒక్క దెబ్బకి నరిక అవతల పారవేశాడు. చాలామంది తెలియక సత్యభామ చంపిందంటారే, కల్పిత కథలు ఎన్ని కల్పిత కథలు, ఒకటి కాదు. సత్యభామ ఎక్కడ చంపింది? భాగవతంలో. అసలు పోనీ ఏ పురాణంలో అయినా ఉంది అలాగా? లేదే, యుద్ధానికి వెళ్ళిందంతే ఆవిడ, సైనికులతో యుద్ధం చేసి చంపింది. ఏకంగా ఆవిట భూదేవిట వెళ్ళి కొట్టేసిందిట, పడిపోయాట. ఇంకేముంది, మన వాళ్ళందరూ గుడ్లప్పకెందుకు చూస్తారన్నమాట. కల్పిత కథలు కొంతవరకు బాగానే ఉంటాయి, కానీ మరీ అనౌచిత్యాలు ఎక్కువైపోయాయి, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సర్లేండి, మనకెందుకని కల్పిత కథ అంటే ఎలా ఉండాలంటే మాయాబజార్లో ఉండాలి. అందులో ఏ పాత్రని కించపరిచినట్టు ఉండదు, అద్భుతంగా ఉంటుంది. నిజానికి ఎక్కడా కథ ఉండదు ప్రపంచంలో, కానీ అది చూస్తున్నంతసేపు మనం వేరే లోకంలో ఉంటాం. ఆ టెక్నాలజీ, ఆ టెక్నిక్ కథ రాసేవాడికి కావాలి. అందుకే పెంగళి నాగేంద్రరావు లాంటి ఒక గొప్ప రచయిత, కవి, మహాత్ముడు మరొకడు ఉండడం అనిపిస్తుంది అనమాట. సినిమా రంగంలో ఆయనది ఒక ప్రత్యేకమైన వాణి. ఎన్ని గొప్ప కథలండి అసలు. ఆ సంభాషణలు కానీ, అస్మదీయులకి తస్మదీయులు సృష్టిస్తాడు, పైగా ఎవరూ పుట్టించకపోతే మాటలు ఎలా పడతాయి, కొత్త మాటలు పుట్టించండి అంటాడు అంతే. అందుకే మన వాళ్ళు కొత్త కొత్త విచిత్రంగా పుట్టిస్తూ ఉంటారన్నమాట. అలా చాలా ఉంటాయి అందులో. అసలు వాటిని పట్టుకుంటేనే మనకు తెలియకుండా కొత్త భాష వచ్చేస్తుందన్నమాట. అం, అహా, ఇం, హిహి, ఉం, ఉహు లాంటి పదాలు ఇవన్నీ ఎంత బాగుంటాయి. అల్లా, ఇల్లా, ఉల్లా అని మూడు పదాలు రాశాడు ఆయన, అవునా? వివాహ భోజనంలో ఉల్లా అంటే మరీ దూరము మరీ దగ్గరే కాకుండా మధ్య దూరం అని అర్థం. ఈ పదం తిక్కన గారు ద్రోణపురంలో రాశాడు. ఉల్ల పద్మాకరము పొంతనున్న ఎట్టి, ఉల్ల పద్మాకరము పొంతనున్న ఎట్టి అమృతమయ్యమగు సరస్సులో వెళ్ళి ఓ ధనుసు తీసుకురా అని అర్జునుడితో శివుడు అంటాడు ద్రోణపురంలో సైంధవ వధకి ముందు రోజన్నమాట. అద్భుతమైన పదం అది. ఆహా, ఇదా, ఇంత బాగా చదువుకున్నాడు ఆయన. అందుకనే అయ్యారి గారెలల్లా బూరెలెల్లా అవేవో అరిసెలుల్లా అన్నాడు. ఈ ఉల్లా ఏమిట్రా అని నాకు చిన్నప్పుడు, అప్పుడు చదువుకున్న రోజులు, అప్పుడప్పుడే చదువుకుంటున్న రోజుల్లో ఏం గుర్తుంటుంది. అప్పుడు మా నాన్నగారు అయితే ఒకసారి భారతం చదవరా అన్నారు ఆయన. అప్పటి నుంచి భారతం మీద పడి తెగ చదివేసి కుమ్మేసి చదివి ప్రతి పదము జీర్ణించేసుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు సినిమాల వల్ల కూడా బాగుపడిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారంటే నేను ఒకడిని. నిజమే, అందులో అటువంటి పదాలు రాశారు కదా. మరి 5వ ఏట నాకు ఈ ఉల్ల గురించి తెలిసింది. ఇప్పుడు మన వాళ్ళకి అల్లా తెలియదు, ఇల్లా తెలియదు, మర్చిపోయాను. సంస్కృతంలో అల్లాహ్ అంటే స్త్రీలింగ శబ్దం, అమ్మవారు అని అర్థం. కావాలంటే మీరు డిక్షనరీలో చూడండి సంస్కృతంలో, అల్లా అల్లే అల్లాహ అని ఆకారాంత స్త్రీలింగ శబ్దం అండి. అమ్మవారికి అది పేరు అండి, అది కూడా మన పదమే, అది అమ్మవారు. సరే, ఏది ఏమైతేనేమి, మొత్తం మీద ఇలాంటి అపూర్వమైన పదాలు అందులో చాలా ఉంటాయి. కల్పిత కథలు తీసి పక్కన పెడితే స్వయముగా శ్రీకృష్ణుడే వాడిని చంపాడు. కృష్ణుడి చేతిలోనే వాడు చస్తాడు, తండ్రి చేతిలోనే వాడికి చావు. వాడు చావగానే వెంటనే భూదేవి కంగారు పడిపోయింది. ఎక్కడ ఈయన కోపంలో నా మనవణ్ణి కూడా చంపుతాడో, ఈ నరకాసురుడిని కూడా చంపినవాడు నరకాసురుడు కొడుకును చంపుతాడేమోనని భగదత్తుడిని వెంట పెట్టుకొచ్చింది. భగదత్తుడు నరకాసురుడు కొడుకు, తండ్రిని మించిన క్రూరుడు వాడు కూడా, అయినా మనవడు కదండి. అందుకని మనవణ్ణి వెంట పెట్టుకొచ్చి ఓ తామర పువ్వుల మాల, అమ్మలాన పంకజమాల, ఎప్పుడూ వాడిపోని మాల పట్టుకొచ్చి కృష్ణుడి మెళ్ళలో వేసి ఇలా అంది. అంభోజనాభున కంభోజనేత్రున కంభోజమాల సమన్వితునకు. అంభోజ నేత్రుడు, తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన వాడు. అంభోజ నాభునకు, బొడ్లో కూడా తామర పువ్వే ఉన్నది, మెడలో అంభోజమాల సమన్వితుడు. తామర పువ్వుల దండ ధరించిన కృష్ణ నీకు నమస్కారం, వాసుదేవ నీకు నమస్కారం, దుష్టశిక్షగా నీకు నమస్కారం. దుర్మార్గుడు గనక నరకాసురుని సంహరిస్తే తల్లినైనా నేను సహించాను, కానీ వీడు ఏమీ ఎరగనివాడు, అమాయకుడు, మాయ ఎరగనివాడు, అందువల్ల ఇతడు అమాయకుడు. ఈ భగదత్తుణ్ణి నీ దగ్గర పెడుతున్నాను, వీడిని రక్షించు అనగా కృష్ణుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నరకాసురుడికి తానిచ్చిన వైష్ణవాస్త్రం భగదత్తుడికి ఇచ్చాడు. ఇదిగో మీ నాన్నకి ఇచ్చిన అస్త్రం నీకు ఇస్తున్నాను, దీనిని నేను తప్ప మరెవరూ భరించలేరు సుమ, జాగ్రత్త, ఎవరి మీద పడితే వాళ్ళ మీద వెయ్యకు అని వాడికి ఆ వైష్ణవాస్త్రం ఇచ్చి వాణ్ణి ప్రాగ్జ్యోతిషపురానికి అధిష్టాన దేవతగా చేసి రాజుగా చేసి ఇప్పుడు భూదేవిని వెంట పెట్టుకుని చెరసాలల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ చెరసాలలు చిన్ని చిన్ని గదులుటండి, పాపం మరీ దారుణం. బాత్రూములు ఎంత ఉంటాయి చిన్న చిన్న అలాంటివి అనమాట. ఒక ముక్కలో చెప్పాలంటే అండమాన్ జైలు. మీకు తెలుసుగా పాతకాలం అండమాన్ జైలు అంటే ఒకసారి ఆ జైల్లోకి వెళితే దుర్భర నరకం. ఎంతమందిని చంపారండి బ్రిటిష్ వాళ్ళు. అండమాన్ జైలు అంటే ఇప్పుడు నా కుర్చీ ఈ కాస్త ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, తల ఎత్తలేరు, అందులోనే ఇలా గోడకు దారబడి పడుకోవాలి. పొద్దుడిదాకా మలమూత్రాలు తీయటానికి ఉండదు అందులో ఎవరికి. ఆ రాత్రిపూట ఏమైనా వస్తే అక్కడే వాళ్ళ బట్టల్లో వెళ్ళి పొద్దున్న బట్టలు తీసుకెళ్ళి వాళ్ళు జాడించుకోవాలట. తాళం వేసి లోపలికి విసిరేస్తారు. ఈ తాళం మళ్ళీ పొద్దున సెక్యూరిటీ గార్డు వచ్చి తీసుకుంటాడు. ఈ తాళం ఉంది కదా అని తాళం తీయలేడు తెలుసు, ఎందుకంటే ఆ కటకటాలకి వేలు కూడా దూరదు. ఆ తాళం ఎదురుగుండా కనబడుతుంది, చెవి ఉంటుంది, ఈ చెవితో తాళం తీయలేరు. రోజు పిడతతో నీళ్ళిస్తారట, పాసిపోయిన నీళ్లు, పాడైపోయిన అన్నం పెట్టేవారట. ఒక్కోసారి మరీ దారుణం ఏంటో తెలుసా, వీళ్ళు విడిచిపెట్టిన మలమూత్రాలని కప్పులో వేసి మీరే తినండిరా ఇక్కడ విడిచిపెట్టారు కాబట్టి అనేవారట. అంత దారుణంగా హింసించారు. ఆ జైల్లోకి వెడితే రెండో వాడు కంటివాడు కనపడ్డం, అలా కృషించి వేలమంది చచ్చిపోతే చివరికి ఎంతోమంది. ఎక్కువగా సుభాష్ చంద్రబోస్ అండి కృషి చేసింది. చాలామందికి తెలియదు ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ఒకడు, భగత్ సింగ్ ఒకటి, ఇలాంటి వాళ్ళు ఈ జైలు కోసం పోరాడి పోరాడి ఉరికంబం ఎక్కి చివరికి ఈ జైలు లేకుండా చేశారు వాళ్ళు. పాపం బాబాబా, మీరు కాలాపాని అని విన్నారే, ఆ కాలాపాని అనేది ఈ అండమాన్ జైల్లో ఒక భాగం లాంటిది అనమాట. అంత దారుణమైన జైలుడు. ఎన్ని వేల మంది లక్షల మంది చస్తే ఇవాళ మనకి స్వాతంత్రం వచ్చింది. గోవిందా అంటే నేను మన వాళ్ళు ఎంతోమంది పోయి 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 కదా ఇవాళకి మనం ఇలా వచ్చామని జాలి కలుగుతూ బాధ కలుగుతూ ఉంటుంది, ఆక్రోశం కూడా కలుగుతుంది. ఏం చేస్తాం మరి, కాలప్రభావాన్ని ఎవరేం చేయలేం కదా. కాలోహి దురతిక్రమ అన్నారన్నమాట. అటువంటి జైళ్లలో ఆడవాళ్ళని పెట్టాడు వాడు. వాళ్ళని రోజు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదని అడిగేవాడు, పెళ్లి చేసుకోకపోతే ఎలాగో బలాత్కరించేవాడు, కానీ వాళ్ళని మాత్రం శిక్షించేవాడు. చిక్కిపోయి కన్నీళ్లు కారుస్తూ జీవితాలు పాడైపోయి అత్యాచారాలకు గురైన స్త్రీలు 16,000 మంది పాపవాళ్ళు, వాళ్ళందరినీ చెరసాలలోంచి బయటకు తీసుకురాగానే శ్రీకృష్ణుడు చూడగానే పోయిన కళ్ళు తిరిగి వచ్చినట్టు అయింది వాళ్ళకి, ఆనందం కలిగింది. అప్పుడు వాళ్ళు కృష్ణుడిని చూచి, మేము బాహ్య ప్రపంచంలోకి వెడితే విలువ ఉండదు, నువ్వు పెళ్లి చేసుకుంటే మా జీవితాలకు ఒక పరమార్థం వస్తుంది, ప్రభు మమ్మల్ని అందరినీ వివాహం చేసుకుని మాకు కొత్త బతుకు ప్రసాదించు, భర్తలు లేక కుటుంబాలు లేక ఎన్నాళ్లుగాను అలమటించిపోయాం, నీ చూపులతో మళ్ళీ మాకు సౌందర్యం బలం వచ్చాయి అని ఆయన్ని పొగిడి ఆ తర్వాత ఏమనుకున్నారు వాళ్ళు, పరమ దుర్మార్గుడు నరకాసుడు అనుకున్నాం కానీ వాడంత ఉపకారం చేసేవాడు ఎవడూ లేడు. ఎందుకని, వాడే జైల్లో పెట్టకపోతే కృష్ణ పరమాత్మ దర్శనం మనకవుతుందా, వేల సంవత్సరములు తపస్సు చేసినా శ్రీకృష్ణుడి కాలి కింద ఉన్న దుమ్ము కూడా చూడలేమే, అటువంటిది ఇవాళ ఈ శ్రీకృష్ణ పరమాత్ముడిని చూపించిన వాడు నరకాసురుడు కాబట్టి నరకాసురుడు నువ్వు ఎంత మంచి అడవిరా అన్నారు వాళ్ళు. అంటే చెడ్డలో కూడా ఎంత మంచి వెతుక్కుంటారు గొప్పవాళ్ళు. అప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ తక్షణం అలంకారం చేయించి ద్వారకా నగరానికి పంపాడు. పంపి తాను ఒక శుభముహూర్తంలో 16,000 పందిళ్ళు వేయించేట. ఎన్ని? 16,000. ఈ 16,000 పందిళ్లలో 16,000 రూపాయలతో ఒకే లగ్నంలో ఒకే సమయంలో 16,000 మందికి తాళి కట్టాడు. కాబట్టి ఆ మధ్యన ఎవడో నేను కృష్ణుడు అవ్వాలని అనుకున్నాడే, అలా అనుకుంటే ఇన్ని రూపాయలు ధరించాలి. 16,000 రూపాయలు ధరించి 16,000 రూపాయలతో ఒకేసారి తాళి కట్టగలిగితేనే వాడు ఇంతమందిని భరించగలుగుతాడు. ఇంతెందుకండి, పెళ్ళయ్యాక ఏ స్త్రీ ఇంట్లో చూసినా కృష్ణుడేట. అమిత విహారుడు ఈశ్వరుడు తన మహామహిమతో అందరి ఇళ్లలో ఏకకాలంలో ఉన్నాడు. ఎవరిని అడగండి, ఇప్పుడు కృష్ణుడు మా ఇంట్లోనే ఉన్నాడండి అని ఒక ఆవిడ, నాకు జడేశాడండి అంది ఒక ఆవిడ. భర్త భార్యకి జడేస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం వస్తుందిటండోయ్, అదొక అదృష్టం. చక్కగా నూనె రాసి మంచి చక్కగా చిక్కులు తీసి జడేస్తే ఎంత మంచిదో. కాబట్టి విశాలక్ష గారు ఇంటికి వెళ్ళాక పని చేయించండి బాబు, ఎంత లాభం అనుకుంటారు, ముదిమికి ముచ్చట్లులా ఉన్నారు. అంటే నేను చెప్పేది జుట్టు ఉంటేలేండి. కాబట్టి కృష్ణుడు ఒక ఇంట్లో, నిజంగా మీరు చూడండి తర్వాత కథల్లో చూడండి, ఒక ఇంట్లో జడ వేసేట, ఒక ఆవిడకి చిక్కులు తీసేట, ఒక ఆవిడకి తలంటేట, ఒక ఆవిడకి చీర కట్టేట, ఒకడికి కావళ్ళు కాళ్ళు ఒత్తేట, ఒక ఆవిడకి పాలు ఇచ్చేట, ఒక ఆవిడతో జోదం ఆడేట, 16,000 మందితో 16,000 రకాలుగా క్రీడించేట. ఆయన అలా ఉండాలి భర్త అంటే, అన్నిటికీ నన్ను తలవమ్మంటావా అని ఒకడు, ఏమే ఇడ్లీ తేమే, ఈయన ఇంట్లో గదిలో కూర్చుంటే ఆవిడ ఇడ్లీ తేవాళ్ళట. అసలు పారాయణ చేసుకునేవాడికి ఇడ్లీ ఎందుకు, పోని చేసుకుంటే చేసుకున్నాడు, వెళ్ళి తినలేడా వెళ్ళి, ఏమి ఇడ్లీ ఎందుకు, లేకపోతే ఇంకోటిది అని డబాయించకూడదు. ఈ డబాయింపులన్నీ ఎక్కడ లేని డబాయింపులు నా చెవిలోనే పడతాయి కర్మయోగం వల్ల. ఎన్ని రకాల లీలలు, కాఫీ తేకపోతే గయ్యమనేవాడు ఒకడు, టిఫిన్ తేకపోతే గయ్యమనేవాడు ఒకడు. చక్కగా కృష్ణుడు చూసి నేర్చుకోవాలి. కృష్ణుడు వాళ్ళందరికీ బజ్జీ పెట్టాడు, బుజ్జి బుజ్జి బజ్జీలు వేశాడు, సేవ చేశాడు, అందుకని పరమాత్మ అన్నారు ఆయన. భలే భలే కథలు రండి అవన్నీ కూడా.